ಓಂ ಶಾಂತಿ. ಮುರಳಿ, ಡೇಟ್ 5/6/2026. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో అప్పుడే బాబాతో పాటు కలిసి వెళ్లగలుగుతారు. ప్రశ్న: భగవంతుడు సమర్థుడై ఉండి కూడా వారు రచించిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: ఎందుకంటే రావణుడు భగవంతుడు కన్నా చురుకైనవాడు. ఎప్పుడైతే అతని రాజ్యం అతని నుండి తీసుకోబడుతుందో అప్పుడు రావణుడు తప్పకుండా విఘ్నాలను కలిగిస్తాడు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు డ్రామా అనుసారంగా ఈ యజ్ఞంలో విఘ్నాలు పడుతూనే ఉన్నాయి, ఇంకా కలుగుతూనే ఉంటాయి. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి బదిలీ అవుతున్నాము. మరి తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలు వేస్తారు కదా. పాట: ఓ దూరదేశ యాత్రికుడా, మమ్మల్ని కూడా నీతో తీసుకువెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైనను విన్నారు. ఏ విధంగా వేద శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గదారిని తెలియచేస్తాయో, అలాగే పాటలు కూడా కాస్త దారిని చూపిస్తాయి. కాని వారు దానిని ఏమీ అర్థం చేసుకోరు. శాస్త్రాలలోని కథలను వినటం కర్ణరసం వంటిది. దూరదేశ యాత్రికుడు అని ఎవరినంటారో ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. మనం కూడా దూరదేశ యాత్రికులము అని, మన ఇల్లు శాంతిధామమని ఇప్పుడు ఆత్మకు తెలుసు. మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు, అనగా వారికేమీ తెలియదు. తండ్రిని తెలుసుకోకపోవటం వల్ల సృష్టి చక్రాన్ని కూడా ఎవరూ తెలుసుకోలేరు. నేను అల్పకాలికంగా జీవాత్మగా అవుతాను, కాని నీవు స్థాయిగా జీవాత్మగా ఉంటావు అని శివ బాబా తెలియచేస్తున్నారు. ఈ బ్రహ్మ ఆత్మ అర్థం చేసుకుంటుంది. నేను కేవలం సంగమ యుగంలోనే అల్పకాలికంగా జీవాత్మగా అవుతాను, అది కూడా మీలాగా జన్మించను. నేను నా పరిచయాన్ని ఇవ్వటానికి ఈ శరీరంలో ప్రవేశిస్తాను, లేకపోతే మీకు పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరే, వారినే శివ్ బాబా అని లేక భగవంతుడు అని అంటారు. ఇది ఇంకా ఎవరికీ తెలియదు. ఇందులో పవిత్రత బంధన కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించటం అన్నింటికన్నా పెద్ద బంధన. ఏ దూరదేశ యాత్రికుణ్ణి, పతిత పావనుడిని భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఉంటారో ఆ ఆత్మిక తండ్రి, ఇప్పుడు నేను అందరినీ నాతో తీసుకువెళతాను అని తెలియచేస్తున్నారు. నేను ఎవరినీ వదిలి వెళ్ళను, అందరూ తిరిగి వెళ్లవలసిందే. ప్రళయం కూడా జరగదు. భారత ఖండం తప్పకుండా ఉంటుంది. భారత ఖండం ఎప్పుడూ వినాశనమవ్వదు. సత్యుగ ఆదిలో కేవలం భారత ఖండం మాత్రమే ఉంటుంది. కల్పపు సంగమ యుగంలో ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చెయ్యటం జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమవుతాయి. మీరు కూడా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చెయ్యటంలో సహాయం చేస్తున్నారు. బాబా మమ్మల్ని కూడా మీ తోడుగా తీసుకు వెళ్ళండి అని పాటలో అనటం మీరు విన్నారు. ఎప్పటి వరకైతే ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగతో అప్పటి వరకు ఈ విధంగా ఎవరు వారితో పాటు కలిసి వెళ్లలేరు అని బాబా అర్థం చేయిస్తున్నారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు పాత ఇంటి నుండి మనస్సు తొలగిపోతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది అని మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎప్పటి వరకైతే సతోప్రధానంగా అవ్వరో అప్పటి వరకు సతోప్రధాన దేవీ దేవతలుగా కాలేరు. కావున బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని పదే పదే తెలియచేస్తూ ఉంటారు. సద్గతిని ఇచ్చే ఆ దూర దేశ యాత్రికుడు ఇప్పుడొచ్చారు. అతడి గురించి ప్రపంచానికి తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా మేము శివ్ బాబా సంతానము అని అర్థం చేసుకున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు కూడా మేము బాప్దాదా వద్దకు వచ్చాము అని భావిస్తారు. మరి ఇది ఒక కుటుంబం అవుతుంది కదా. ఇది ఈశ్వరీయ పరివారం. ఎవరికైనా ఎక్కువ మంది పిల్లలుంటే అది పెద్ద సైన్యంగా అయిపోతుంది. బ్రహ్మ కుమారి కుమారులు అని పిలవబడే శివ్ బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిది కూడా ఒక పెద్ద సైన్యంగా అయిపోతుంది. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని బ్రహ్మ కుమారి కుమారులందరికీ తెలుసు. పాండవులు మరియు కౌరవుల ఆటను ఆడారని, రాజ్యాలను పణంగా పెట్టారని శాస్త్రాలలో చూపించారు. నిజానికి కౌరవులకి రాజ్యం లేదు, పాండవులకు రాజ్యం లేదు, కిరీటము మొదలైనవి కూడా లేవు. పాండవులను బహిష్కరించినట్లుగా చూపించారు. వారు తమ ఆయుధాలు మొదలైన వాటన్నింటినీ దాచి వెళ్లారు. ఇవన్నీ దంత కథలు మాత్రమే. పాండవ రాజ్యము లేదు, కౌరవ రాజ్యము లేదు. నిజానికి వారిరువురి మధ్య యుద్ధం కూడా జరగలేదు. రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. వీరు సోదరులు. నిజానికి యుద్ధం కౌరవులకు యాదవులకు మధ్యన జరిగింది. సోదరులు తమను తాము అంతం చేసుకోరు. పాండవులు కౌరవులు యుద్ధం చేసినట్లుగా చివరికి 5 పాండవులు మరియు 1 మాత్రమే మిగిలినట్లుగా చూపిస్తారు. చివరికి వారు కూడా పర్వతాలపై దగ్ధమై మరణించినట్లుగా చూపిస్తారు. ఇక ఆటనే పూర్తయిపోయింది కదా. రాజయోగం నేర్పిన దానిని అర్థమే లేకుండా పోయింది. బాబా కల్పకల్పమొచ్చి ఏకధర్మ స్థాపన చేస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. హే పతిత పావన తండ్రి రా, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యి అని మీరు పిలుస్తారు కూడా. సత్తీగల్లో సూర్యవంశీ రాజధానియే ఉంటుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి వారి ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని కన్యలకైతే చెప్పరు కదా. వారు ముందే పవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థులకు చెప్పటం జరిగింది. కుమారి కుమారులు అసలు వివాహమే చేసుకోకూడదు, లేకపోతే వారు కూడా గ్రహస్థులుగా అయిపోతారు. కొన్ని గాంధర్వ వివాహాలు కూడా జరిగాయి. కన్యను కొడుతూ పీడిస్తున్నప్పుడు ఇక తప్పని పరిస్థితిలో గాంధర్వ వివాహం చేయించటం జరుగుతుంది. కానీ నిజానికి ఆ తన్నులు కూడా సహించవలసి ఉంటుందే కాని అదర కుమారిగా అంటే పెళ్లి చేసుకున్న కన్యగా అవ్వకూడదు. బాల బ్రహ్మచారికి ఎంతో పేరు ఉంటుంది. పెళ్లి చేసుకున్నట్లయితే అర్ధ భాగస్వామిగా అయిపోతారు. మీరు పవిత్రంగా ఉండండి అని కుమారులకు చెప్పటం జరుగుతుంది. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని గ్రహస్థులకు చెప్పటం జరుగుతుంది. వారే కష్టపడవలసి ఉంటుంది. పెళ్లి చేసుకోకపోయినట్లయితే బంధనమే ఉండదు. కన్య బాగా చదవాలి మరియు జ్ఞానాన్ని బుద్ధిలో దృఢంగా ఉంచుకోవాలి. మైనర్లైన చిన్న కుమారీలను మనం తీసుకోలేము. వారు తమ ఇంట్లో ఉంటూ చదువుకోవచ్చు. వారి తల్లి తండ్రులు జ్ఞానంలోకి వచ్చినట్లయితే చిన్న పిల్లల్ని కూడా తీసుకోవచ్చు. ఇది పాఠశాలకు పాఠశాల వంటిది, ఇళ్లకు ఇల్లు వంటిది, మరియు సత్సంగాలకు సత్సంగం వంటిది. సత్యమనగా ఒక్క బాబానే. వారినే ఓ దూరదేశ యాత్రికుడా అని అంటారు. ఆత్మ తెల్లగా అవుతుంది. యాత్రికుడనైన నేను సదా తెల్లగానే ఉంటాను అని బాబా అంటారు. నేను పవిత్రతలో ఉంటాను. నేనొచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా తెల్లగా తయారు చేస్తాను. ఇలా తయారు చేసే యాత్రికులు ఇంకా ఎవరూ లేరు. నేను రావణ రాజ్యంలోకి వచ్చాను అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ శరీరం కూడా పరాయి శరీరం. ఇది నా శరీరము అని మీ ఆత్మ అంటుంది. కాని ఇది నా శరీరం కాదు, ఇతడి శరీరము అని బాబా అంటారు. ఈ పతిత శరీరము నాది కాదు, నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలోకి వస్తాను అని బాబా అర్థం చేయిస్తున్నారు. నెంబర్ వన్, పావనంగా ఉన్నప్పుడే చివరి నెంబర్లో అనగా అంతిమంలో వికారీగా అయిపోతాడు. నెంబర్ వన్ పావనంగా ఉన్నవారే చివరి నెంబర్లో అనగా అంతిమంలో వికారీగా అయిపోతారు. మొదటి నెంబర్లో 16 కళల సంపూర్ణంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ కళ లేదు. అందరూ పతితులుగానే ఉన్నారు. కావున ఇప్పుడు ఆ దూరదేశ యాత్రికుడు వచ్చారు కదా, ఆత్మలైన మీరు కూడా యాత్రికులే. మీరు ఇక్కడకొచ్చి పాత్రను అభినయిస్తున్నారు. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా ఎవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. నేను ఈ తనువులోకి ప్రవేశించి ఈ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తాను. కాని అక్కడ మనుష్యులు మనుష్యులకు శాస్త్రాల జ్ఞానాన్నిస్తారు, అది భక్తి అవుతుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. సద్గతి దాత ఒక్కరే, అతడే జ్ఞాన సాగరుడు. అతడి గురించి తెలియని కారణంగానే దేహ అభిమానం కలుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బయటవారెవరూ చెప్పరు. ఆత్మనే చదువుతుంది, ఇది ఎవరూ అర్థం చేసుకోరు. ఎందుకంటే దేహ అభిమానంలో ఉన్నారు. దూర ప్రయాణికుడు అని శివ బాబానే అంటారు. మనం 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం కూడా పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు అని అర్థం చేయించానని బాబా తెలియచేస్తున్నారు. పిండిలో ఉప్పులా గీతలో కొంత జ్ఞానం ఉందని నాకు తెలుసు. ఆ గీత అధ్యాయం మహాభారత యుద్ధం మన్మనాభవ మధ్యాజీభవ జ్ఞానం ఇదే. నన్నొక్కడే స్మృతి చెయ్యండి, యుద్ధం కూడా తప్పకుండా జరిగింది, పాండవులు విజయాన్ని పొందారు, విష్ణు యొక్క విజయమాల ప్రసిద్ధమైనది, పాండవులు దగ్ధమై మరణించారని శాస్త్రాలలో చూపించారు. మరి మాల ఎలా తయారవుతుంది? మేమిప్పుడు విష్ణు మాలలోని మణులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చామని మీరు భావిస్తారు. మాలలో పతిత పావనుడైన తండ్రి పైన ఉన్నారు, వారి స్మృతి చిహ్నం కూడా కావాలి కదా. భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలను తయారు చేయటం జరుగుతుంది. కొందరు 8 మణుల మాలను, కొందరు 108 మాలను, కొందరు 16108 మాలను తయారు చేశారు. మీరు పైకి ఎక్కటం వల్ల అందరూ లాభాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు పైకి ఎక్కే కళలో ఉన్నారని మీకు తెలుసు. మనం మన సుఖధామంలోకి వెళతాం. మళ్లీ మనం అక్కడ నుండి ఎలా దిగుతామో, 84 జన్మలెలా తీసుకుంటామో ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. మన దుఃఖాలన్నింటినీ దూరం చేసేందుకు శాపాన్ని తొలగించి సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. రావణుడు శాపంతో అందరికీ దుఃఖం కలుగుతుంది. కావున బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. సూర్యవంశీలైన మనం భారతదేశంలో రాజ్యం చేశామని పిల్లలైన మీకు తెలుసు. శివ బాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దీనిని గడియ గడియ స్మృతిలో ఉంచుకోవాలి. ఎవరైతే పూర్తి 84 జన్మల చక్రంలోకి వచ్చి ఉండరో వారు స్వయం ధారణ చెయ్యరు, అలాగే ధారణ చేయించలేరు. వీరు 84 జన్మలను తీసుకోలేదు అని వీరి ద్వారా అర్థమవుతుంది. వారు ఆ తర్వాత వస్తారు, స్వర్గంలోకి రారు. మొట్టమొదట రావటం మంచిది కదా. కొత్త ఇంట్లో ముందు స్వయం ఉంటారు, ఆ తర్వాత దానిని అద్దెకిస్తారు. అది సెకండ్ హ్యాండ్ అయినట్లే కదా. సత్యయుగం కొత్త ప్రపంచం. త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళతామని మీ బుద్ధిలోకి వస్తుంది. పురుషార్థం చెయ్యాలి. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు స్మరింపబడతారు అన్నది మీకు అర్థమవుతుంది. నీవు మాలలోకి రావు అని ఎవరితోనైనా నేరుగా చెప్పినట్లయితే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. కావున పురుషార్థం చెయ్యండి. నా బుద్ధి యోగం భ్రమించటం లేదు కదా అని పరిశీలించుకోండి అని చెప్పటం జరుగుతుంది. మీకు శివునితో ఎంతో ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మేము బాబ్దాదా వద్దకు వెళతాము అని అంటారు. శివ బాబా నుండి దాదా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు వెళతాము. ఇటువంటి తండ్రి వద్దకు అనేక సార్లు వెళ్ళాలి. కాని గృహస్థ వ్యవహారాలను కూడా సంభాళించుకోవాలి. చాలా ధనవంతులుగా ఉన్నా ఖాళీ ఉండదు. పూర్తి నిశ్చయం లేదు. లేకపోతే నెల 2 నెలల తర్వాత వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. వారికి గడియ గడియ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. సూదికి తుప్పు పడితే అయస్కాంతాన్ని అంతగా ఆకర్షించదు. ఎవరికైతే పూర్తి యోగం ఉంటుందో వారికి వెంటనే ఆకర్షణ కలుగుతుంది. పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంతగా తుప్పు వదులుతూ ఉంటుందో అంతగా మేము అయస్కాంతాన్ని కలుసుకోవాలి అన్న ఆకర్షణ కలుగుతుంది. నువ్వు కొట్టినా ఇంకా ఏమి చేసినా మేము మాత్రం ఎప్పుడు నీ ద్వారం వదిలి వెళ్ళము అని పాట కూడా ఉన్నది కదా. కాని ఆ స్థితి చివరిలో ఏర్పడుతుంది. తుప్పు వదిలినట్లయితే ఆ స్థితి ఏర్పడుతుంది. హే ఆత్మల్లారా, మన్మనాభవ అని బాబా అంటారు. మీరు మీ గృహస్థ వ్యవహారాలలో ఉండండి, అలాగని ఇక్కడకు వచ్చి కూర్చోవటం కాదు. సాగరుడి వద్దకు మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు రావాలి, మళ్లీ సేవ చేయటానికి వెళ్ళాలి. ఎప్పుడైతే బంధనాలు సమాప్తమైపోతాయో అప్పుడు సేవకు వెళ్లగలుగుతారు. తల్లి తండ్రులు తమ పిల్లలను సంభాళించాలి, బాబా స్మృతిలో ఉండాలి, పవిత్రంగా అవ్వాలి. అనేక రకాలైన విఘ్నాలు జ్ఞాన యజ్ఞంలో వస్తాయి. ఈశ్వరుడు సమర్థుడు కదా, మరి విఘ్నాలెందుకు అని అంటారు. రావణుడు భగవంతుడు కన్నా చురుకైన వాడని మనుష్యులకు తెలియదు. అతడి రాజ్యాన్ని అతడి నుండి తీసేసుకుంటున్నప్పుడు అతడు అనేక రకాలైన విఘ్నాలను కలిగిస్తూ ఉంటాడు. డ్రామా ప్లాన్ అనుసారంగా విఘ్నాలు తప్పకుండా వస్తాయి. మొదటి నుండి పతితుల విఘ్నాలు వస్తూనే ఉన్నాయి. కృష్ణుడికి 16108 పట్టపురాణులున్నారని, అతడిని సర్పం కాటేసిందని, రాముడి సీతను దొంగిలింపబడిందని శాస్త్రాలలో కూడా వ్రాశారు. ఇప్పుడు రావణుడు స్వర్గంలోకి ఎలా వచ్చాడు? ఎన్నో అబద్ధాలున్నాయి. వికారాలు లేకుండా పిల్లలెలా పుడతారు అని అంటారు. వారికేమీ తెలియదు. వారసత్వం తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారే వచ్చి అర్థం చేసుకుంటారు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో అసూరుల విఘ్నాలు కూడా కలుగుతాయి. పతితులను అసూరులు అని పిలుస్తారు. దీని పేరే రావణ సాంప్రదాయం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. రావణ రాజ్యం నుండి మీరు దూరమైపోతారు. మీరు ఇక్కడ కూర్చున్నా కాని ఇప్పుడు మేము వెళుతున్నాము అని మీ బుద్ధిలో జ్ఞానమున్నది. మీరు ఇక్కడే కూర్చున్నారు కాని దీనిపై మీకు వైరాగ్యముంది. ఈ చీచీ ప్రపంచం శ్మశాన వాటికగా అవ్వనున్నది. భిన్న భిన్న పాయింట్లతో అర్థం చేయించటం జరుగుతుంది. నిజానికి మన్మనాభవ అన్న పాయింట్ ఒక్కటే ఉంది. బాబా, మేము బంధనాలలో ఉన్నాము అని అనేకుల లెటర్లొస్తూ ఉంటాయి. ఒక ద్రౌపది మాత్రమే లేదు కదా, అలా వేల మంది అవుతారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి బదిలీ అవుతున్నారు. ఎవరైతే కల్ప పూర్వం సంపూర్ణంగా అయ్యారో వారే వస్తారు. అల్లా పూల తోట స్థాపన ఇక్కడ జరుగుతుంది. చూడగానే ఎంతో విశ్రాంతిని కలగ చేసే మంచి మంచి పుష్పాలు కూడా కొన్ని ఉంటాయి. దాని పేరే క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పరాణి, గులాబీ పువ్వు. 5 రోజులు ఉంచినా ఇంకా అలా వికసించే ఉంటుంది. సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే బాబాను స్మృతి చేస్తూ బాబా స్మృతిని కలిగిస్తూ ఉంటారో వారి సుగంధం వ్యాపిస్తుంది. వారెల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురాతి మధురమైన పిల్లలను చూసి బాబా ఎంతో హర్షిస్తున్నారు. వారి ముందు బాబా కూడా చాలా బాగా జ్ఞాన నాట్యం చేస్తారు. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ జ్ఞాన యోగాలలో దృఢంగా అవ్వాలి. ఏ బంధనం లేకపోతే తెలిసి తెలిసి కావాలి అని బంధనంలో చిక్కుకోకూడదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. రెండో పాయింట్ ఇప్పుడు మనం పైకి ఎక్కే కళలో ఉన్నాం. బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేసేందుకు శాపాన్ని అంతం చేసేందుకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. బుద్ధి యోగం ఎటు భ్రమించటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానం ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తించుకునే ఆత్మిక సేవాదారి భవ. ఆత్మిక సేవాదారులకు సేవ తప్ప మరేది స్మరించదు. వారు మనసా వాచా కర్మణ ఒక్క క్షణం కూడా సేవ నుండి విశ్రాంతి తీసుకోరు. కావుననే వారు శ్రేష్టంగా అయిపోతారు. వారు సేవలలో సఫలతను తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు. వారు సేవలలో సఫలతను పొందేందుకు ఇముడ్చుకోవాలి మరియు ఎదుర్కోవాలి. ఇదే మన లక్ష్యము అని గుర్తుంచుకుంటారు. వారు తమ తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కొంటారే కాని దైవీ పరివారాన్ని కాదు. ఇటువంటి పిల్లలెవరైతే జ్ఞాన స్వరూపులుగా ఉండటంతో పాటు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారో వారినే ఆత్మిక సేవాదారులు అని అంటారు. స్లోగన్ చిన్న విషయాన్ని పెద్దదిగా చెయ్యకండి. వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ప్రపంచంలోని మనుషులు జీవించి ఉన్నా కాని నిరాశ అనే చితిపై కూర్చొని ఉన్నారు. అటువంటి వారిని మరజీవగా తయారు చెయ్యండి. కొత్త జీవితాన్ని ప్రసాదించండి. మీ మనోహరమైన ఆనందకరమైన ముఖం ద్వారా వారికి మానవ జీవితంలో జీవించటాన్ని నేర్పించండి. మిమ్మల్ని చూడటంతోనే వారిలో ధైర్యము ఉల్లాస ఉత్సాహాలు రావాలి. ఇందుకోసం మీ స్వభావాన్ని సరళంగా తయారు చేసుకోండి. కమల పుష్ప సమానమైన స్థితి అనే ఆసనంపై కూర్చొని డబుల్ లైట్ స్థితిలో సదా స్థితులవ్వండి. ఓం శాంతి.